சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
18வது அத்தியாயம் 6வது ஸ்லோகம்.
ஏதான்யபிது கர்மாணி சங்கம் த்யக்த்வா ஃபலானி ச கர்த்தவ்யானீதி மே பார்த்த நிஶ்சிதம் மதமுத்தமம்.
సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తున్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ఈ సన్యాసం గురించి త్యాగాన్ని గురించి ఎవరు ఎలా అనుకుంటూ ఉంటారనే విషయాన్ని చెప్పారు క్రిందటి శ్లోకాల్లో. పూర్తిగా కర్మను వదిలిపెట్టడమే సన్యాసం అని కొంతమంది చెప్తారు. మరికొంతమంది కర్మఫల త్యాగం చేయడమే సన్యాసం అని మరికొందరు చెప్తారు. మరికొందరు కర్మ చేయడం అనేటువంటిది మహాదోషం, అది బంధిస్తుంది మనల్ని, కనుక కర్మను పూర్తిగా వదిలిపెట్టడమే సన్యాసం అని మరొకరు చెప్తారు. ఈ విధమైనటువంటి ఆలోచనలు చాలామందికి ఉన్నాయి, కానీ నా నిశ్చయం ఏమిటి అనే విషయాన్ని ఈ 4వ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 4-5 నుంచి నిశ్చయం శృణుమే తత్ర అని 4వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు అంటే, అర్జున నిశ్చయంగా వినవలసినది నువ్వు అని చెప్తున్నారు. త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. త్యాగం అనేటువంటిది మూడు విధాలుగా చెప్పబడినది అని చెప్తూ, ప్రతి ఒక్కళ్ళు తన యొక్క కర్మల్ని ఆచరించాలి అని. ఏమిటి ఆ కర్మలు అంటే, యజ్ఞం దానం తపస్సు అనేటువంటి కర్మలు ఆచరించాలి, వదిలిపెట్టకూడదు. నత్యాజ్యం కార్యం ఏవ అన్నారు. అవి వదిలిపెట్టకూడదు, ప్రతి ఒక్కరూ వాటిని కార్యం ఏవ అంటే ఆచరించి తీరవలసినదే అని అన్నారు. దేనికి ఆచరించాలి అంటే, యజ్ఞదాన తపకర్మ పావనాని మనీషిణాం. ఈ యజ్ఞం దానం అనేటువంటి కర్మలు మనిషిని పునీతం చేస్తాయి, అంటే పాపాన్ని పోగొడతాయి అని అర్థం. జ్ఞానం పొందడానికి ప్రతిబంధంగా ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి మలాన్ని పోగొడుతుంది అని అర్థం. పావనాన్ని అంటే ఏమిటి ఇక్కడ అర్థం? పవిత్రం చేస్తుంది అన్నారు. పవిత్రం చేస్తుంది అంటే ఏమిటి అర్థం? గంగలో మునుగుతాం, స్నానం చేస్తాం, పవిత్రం అయిపోయినావండి అంటాం. నీకు ఎలా తెలుసు పవిత్రమైనావని? నమ్మకం మనకు. గంగా స్నానం చేస్తే పవిత్రం అయిపోతామని చెప్పి మనకు భారతీయులందరికీ గట్టి నమ్మకం. పవిత్రం అయినట్లుగా మనకు ఎలా తెలుస్తుంది? ఏమన్నా బయట ఏమైనా కనపడుతుందా? ఏమిటి కనపడదు కదా. ఎలా తెలుసుకోవాలి అంటే, మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి దుర్బలమైనటువంటి ఆలోచనలు అన్నీ తరిగిపోతూ తరుగుతూ తరుగుతూ వస్తాయి కొంచెం కొంచెంగా. మనస్సు కొంచెం నిర్మలత ఏర్పడుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, జ్ఞాన యోగ్యత దొరుకుతుంది. జ్ఞాన యోగ్యత వల్ల శాస్త్రానికి వచ్చి శాస్త్రం చదివితే జ్ఞానం కలుగుతుంది మనిషికి. కనుక ఇది అదృష్టం, కంటికి కనపడనటువంటిది. అట్లాంటి పవిత్రం చేసేటటువంటి కర్మల్ని ఎవరూ వదిలిపెట్టకూడదు అని చెప్పి 6వ శ్లోకంలో చెప్తున్నారు. ఏతాని అపి కర్మాణి ఎలా చెయ్యాలి? సంగం త్యక్త్వా ఫలాని అన్నారు. అంటే ఆ యొక్క కర్మల యొక్క ఫలం మీద ఆశ లేకుండా చెయ్యాలి అన్నారు. సంగం త్యక్త్వా అంటే మన దాని మీద ఎటువంటి ఆశ ఉండకూడదు. దేని మీద ఆశ ఉండకూడదు? సహజంగా దేని మీద ఆశ ఉంటుంది మనిషికి అంటే ఫలం, రిజల్ట్, ఏం వస్తుంది నాకు దీని వలన అనేటువంటి ఫలం మీద ఆశ ఉంటుంది. ఆ కర్మల వలన వచ్చే ఫలం ఏదైతే ఉందో దాని మీద ఆశ లేకుండా, సంగం త్యక్త్వా, దాని మీద మనకు ఎటువంటి మమకారం లేకుండా అని అర్థం. కర్తవ్యాని చెయ్యవలసినదే అన్నారు. ఫలం మీద ఆశ లేకుండా చెయ్యవలసినది, ఇది నా యొక్క దృఢ అభిప్రాయం అన్నారు. నా దృఢ అభిప్రాయం నిశ్చితం మతం ఉత్తమం. ఉత్తమం అంటే శ్రేష్టమైనటువంటిది ఇది అని అర్థం. ఇది ఉన్నతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే కర్మలను వదిలిపెట్టడం కష్టం. ఆ కర్మల వలన వచ్చే ఫలం మనకు గనక ఆసక్తి ఉంటే ఫలం మీద అవి బంధిస్తాయి, మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. కర్మలు చేసి తీరాలి, కానీ కర్మలు మనల్ని బంధించకూడదు. మార్గం ఏమిటి అన్నారు? తామరాకు నీటిలోనే ఉండాలి, ఉంటేనే కదా దాని మనుగడ. తామర చెట్టు నీటిలో లేకుండా బయట ఉంటే బతకలేదు, నీటిలో ఉండాలి, నీరు అంటకూడదు. అదేవిధంగా మనం మన జీవితంలో వ్యవహారం చేసేటప్పుడు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తే మనకు మంచిది అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అని అర్థం. అంటకూడదు మనకు. ఆ ఫలం మీద మనకు ఆశ ఉండకుండా ఉండడమే తామరాకు మీద నీటి బొట్టులాగా అని అర్థం. కర్మల మీద ద్వేషం ఉండకూడదు, కర్మ చేయడంలో ద్వేషం ఉండకూడదు. కర్మ ఫలం మీద అనురాగం లేకుండా, ఆలోచన లేకుండా, తాపత్రయం లేకుండా ఉండడమే నిజమైనటువంటి కర్మ అనుష్ఠానం. ఇదే శ్రేష్టమైనటువంటిది, ఇదే మనిషికి మోక్ష మార్గం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. చాలా కష్టం, ఆయన చెప్పి వెళ్ళిపోయినారు ద్వాపర యుగంలో. ఎక్కడ సాధ్యమవుతుంది ఇది? పనులు చేసేదంతా ఫలం కోసమే కదండి చేస్తామన్నారు కృష్ణ పరమాత్మ. చెప్పబోతున్నారు ఫలం వచ్చి తీరుతుంది, నువ్వు వద్దన్నా కూడా వస్తుంది. కర్మ చేసినప్పుడు ఫలం వచ్చి తీరుతుంది. ఆ ఫలం వచ్చేటప్పుడు నువ్వు ఆందోళన పడి ప్రయోజనం లేదు కదా. రావాల్సిన ఫలం ఏదో వస్తుంది, నువ్వు చేసింది, నీ పని అయిపోయింది, నువ్వు చేసేసావు. ఇప్పుడు కర్మఫలం మీద ఆందోళన వల్ల, ఆలోచన వల్ల నువ్వులో నీకు వచ్చే మార్పు ఏమీ లేదు ఆందోళన వల్ల. కనుక ఆ ఆందోళన వదిలిపెట్టు, దాని గురించి చింతన వదిలిపెట్టు అన్నది శాస్త్రం. ఫలం రాకుండా పోదు, ఫలం వచ్చి తీరుతుంది. ఆ చింతన ఆలోచన పెట్టుకున్నామంటే నీకు మనశ్శాంతి ఉండదు. ఇక్కడ మనం చాలా సూక్ష్మాన్ని గ్రహించాలి మనం. అందుకని కృష్ణ పరమాత్మ క్రిందటి అధ్యాయంలో చెప్పారు, కర్మణి ఏవ అధికారః మా ఫలేషు అన్నారు. ఫలం మీద నీకు అధికారం లేదు. ఫలం ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి ఆలోచించి ఎందుకు గందరగోళం అవుతావు? దాని మీద నీకు అధికారం లేదు, అది నా బాధ్యత అన్నారు. మా ఫలేషు కథాచన కర్మణి ఏవ అధికారః అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమైనా క్రమంచ వీసమైన ఆచరిద్దామని కూడా మనకు అనిపించదు. అసలు ఎక్కడ చెప్పాడండి కృష్ణ పరమాత్మ అని అడుగుతాం. అదేమంటే అక్కడ శ్లోకం కంఠపాఠం మనకు. కర్మణ్ ఘంటసాల గారు పాడారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ప్రతి చోట స్లోగన్స్ రాసి ఉంటాయి. ఎక్కడన్నా ఒక్క పర్సెంట్లో ఇంకా కనీసం అంతన్నా పాటిస్తావా అంటే అది పాటించడం ఎలా అనేటువంటిది మనకు అంతుపట్టకుండా ఉంటుంది. అందుకని శ్లోకాలు కంఠపాఠం చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఆ శ్లోకాలని మన జీవితంలోకి అన్వయించుకోవాలి అంటే శ్లోకం అర్థం కావాలి. శ్లోకం అర్థం కావాలి అంటే ఆ భగవద్గీతని క్షుణ్ణంగా వినాలి. అది విని మనకు అర్థమైన తర్వాత దాన్ని ప్రయోగం చేయాలి మన జీవితానికి. ఈ శ్లోకం ఆయన ఇలా చెప్పారు, దీన్ని మన మీద ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం పని చేస్తుందా లేదా అన్నాను. పని చేస్తుంది, పని చేసేటట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. అది నిజమైన భక్తి అంటే, అది నిజమైన శ్రద్ధ అంటే, అది నిజమైన నమ్మకం దేవుడి మీద. దేవుడి మీద నిజమైన నమ్మకం ఉంటే ఆయన చెప్పిన వాక్యాలను మన జీవితంలోకి మలుచుకోవడమే నిజమైన భక్తి. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, కర్తవ్యాని ఇతి, ఇవి చెయ్యవలసినదే. ఎలా చేయాలి? ఫలాన్ మీద ఆసక్తిని వదిలిపెట్టి చెయ్యవలసినది. అదే నిజమైన సన్యాసం, త్యాగం అని చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. ముఖ్య సన్యాసం గౌణ సన్యాసం అని చెప్పానా, గుర్తుందా? ప్రతి గృహస్థుడు కూడా సన్యాసి కావచ్చు, త్యాగి కావచ్చు. ప్రతి గృహస్థుడు కూడా గౌణ సన్యాసి కావచ్చు. ముఖ్య సన్యాసం అనేటువంటిది అవసరం లేదు. గౌణ సన్యాసం అనేటువంటిది ఆంతరంగికమైనటువంటి సన్యాసం, ఆంతర సన్యాసం. నిజమైనటువంటి సన్యాసం అదే అని చెప్పి చెప్తున్నారు. ఒక్కొక్కసారి త్యాగం అని అంటారు దాన్నే సన్యాసం అని అంటారు. చిన్నప్పటి నుంచే సన్యాసం అంటే భయపడతారని చెప్పి త్యాగం 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 అని చెప్తారు. కొంచెం బాగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, పరిపక్వత వచ్చిన తర్వాత దాన్నే సన్యాసం అని పిలుస్తారు. 7వ శ్లోకంతో ఇంతవరకు చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఇప్పుడు 3 రకాలైనటువంటి సన్యాసాన్ని గురించి చెప్తున్నారు. 7వ శ్లోకం,
నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః.
కర్మత్యాగం అనేటువంటిది 3 విధాలు. కర్మను చెయ్యకుండా ఉండడం 3 రకాలు. వారి వారి గుణాన్ని బట్టి, వారి స్వభావాన్ని బట్టి వాళ్ళు కర్మత్యాగాన్ని చేస్తారు. అంటే కర్మ అనుష్ఠానం చెయ్యరు, వదిలిపెడతారు. 3 రకాలు ఏమిటి అంటే 3 స్వభావాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ విధంగా వదిలిపెడితే కర్మ, ఈ భావనతో వదిలిపెడితే అది తామసిక త్యాగం అన్నారు. ఈ ఆలోచనతో, ఈ నిర్ణయంతో, ఈ మనస్సంకల్పంతో. ఏ మనస్సంకల్పం అని చెప్పబోతున్నారు ఇక్కడ 7వ శ్లోకంలో. ఇలా గనక వదిలిపెడితే దాన్ని తామస త్యాగం అని పిలుస్తాం అన్నారు. అదేవిధంగా మరొక రకమైనటువంటి మనస్తత్వంతో గనక వదిలిపెడితే అది రాజసిక త్యాగం. అలా కాకుండా మరొక రకమైనటువంటి మనస్తత్వంతో వదిలిపెడితే అది సాత్విక త్యాగం అన్నారు. ఈ 7వ శ్లోకంలో తామసిక త్యాగాన్ని గురించి చెప్తున్నారు. తామసిక త్యాగం, కర్మత్యాగం, తామసికమైనటువంటి కర్మత్యాగం ఏమిటది అంటే ఏ భావనతో వదిలిపెడతారు వాళ్ళు అన్నారు. సన్యాసః కర్మణః సన్యాసః అన్నారు. కర్మలను వదిలిపెట్టడం అన్నారు. ఏ కర్మలు? నియతస్య అన్నారు. చెయ్యవలసినటువంటి విధిపరంగా మనకు కొన్ని భగవంతుడు ఇచ్చాడు, ఇవన్నీ చెయ్యాలి, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి అని చెప్పారు. అంటే దైవ పూజ చెయ్యాలి, ప్రతిరోజు మానవ సేవ చెయ్యాలి, మనుషులకు సేవ చెయ్యాలి. అంటే కుటుంబ సభ్యులకు సేవ చేయడం కూడా మానవ సేవే కదా. భూత సేవ, భూతదయ కావాలి మనిషికి, ఆ పంచభూతాలను కూడా సేవించాలి అన్నారు. భూత సేవ అన్నారు, భూత యజ్ఞమున. అదేవిధంగా ప్రతిరోజు పారాయణం చేయాలి అన్నారు, అది ఋషి యజ్ఞం అన్నాం. పితృలకు తర్పణం ఇవ్వడం పితృయజ్ఞం అన్నాం. ఇవన్నీ నియత కర్మలు, చేయవలసినవి. సూర్య నమస్కారాలు చెయ్యి, ఉదయాన్ని చేస్తే మంచిది అన్నాం. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష దైవం సూర్యుడు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే నీకు శారీరకమైన ఆరోగ్యం వస్తుంది, కంటికి మంచిది అని చెప్పారు మన వాళ్ళు చెప్పారు. ప్రాణాయామం చెయ్యి అన్నారు, ధ్యానం చెయ్యి అన్నారు, ప్రార్థన చెయ్యి ప్రతిరోజు అన్నారు. ఉదయం సాయంత్రం, ప్రాతకాల పూజ సాయంకాల పూజ, ప్రాతకాల ప్రార్థన సాయం ప్రార్థన అంటారు. సాయం ప్రార్థన దీపం పెట్టడం ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం, ఉదయం పెట్టాలి ప్రార్థన చేయాలి, సాయంత్రం పెట్టాలి ప్రార్థన చేయాలి. ఇవన్నీ మినిమం ప్రతి హిందూ ఇంట్లో చేయవలసిన కార్యక్రమాలు ఇవి. దీని నియతం కర్మ అన్నారు. నియతస్య కర్మణ సన్యాస, ఈ చేయవలసినటువంటి నియతమైనటువంటి విధిపూర్వకంగా చేయవలసిన కర్మలు చేయకుండా వదిలిపెట్టడం సన్యాస. న ఉపపద్యతే అన్నారు, అది మంచిది కాదు అన్నారు. న ఉపపద్యతే అంటే మంచిది కాదు, శ్రేయస్సు కాదు అలా వదిలిపెట్టడం అన్నారు, అది తప్పు అని అర్థం, అది సరి అయినటువంటిది కాదు అన్నారు. అలా వదిలిపెట్టడం నిత్యకర్మ, దానం చేయడం, తపస్సు చేయడం, వ్రతాలు చేయడం, ఉపవాసం ఉండడం, దేవాలయానికి వెళ్ళడం, ఆ భగవత్ సంకీర్తన వినడం, ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇవన్నీ వదిలిపెట్టడం ఆ వ్యక్తికి మంచిది కాదు అన్నారు చెప్పి, తస్య పరిత్యాగ, అలా గనక వదిలిపెడితే, ఇవన్నీ చేయకుండా వదిలిపెడితే ఎవరైనా, ఎలా వదిలిపెడితే, మోహాత్ పరిత్యాగ అన్నారు. అంటే మోహం వలన వదిలిపెట్టడం. మోహం వలన అంటే ఏమిటి, దీని వలన నాకు ఈ ప్రయోజనం ఉంటుంది, ఇది చేస్తే మంచిది అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, దాని విలువ తెలుసుకోకపోవడం వల్ల. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తే మంచిదన్నాం, ప్రాణాయామం చేస్తే మంచిదన్నాం, దాని విలువ తెలియదు మనిషికి, అవి ఒకటి ఉన్నాయని తెలియదు. ఉపవాసం చేస్తే మంచిది, ఏకాదశి వ్రతం చేస్తే మంచిది, ద్వాదశి వ్రతం చేస్తే మంచిది, సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిది, ఈ పూజ చేస్తే మంచిది, లేకపోతే ఈ సాధన చేస్తే మంచిది అనేటటువంటి విషయం ఒకటి ఉన్నదనే తెలియదు అసలు ఆ వ్యక్తికి. దాని విలువ ఎలా తెలుస్తుంది, ఉన్నదనే తెలియకపోతే విలువ ఏం తెలుస్తుందండి. ఆ ప్రార్థన ఒకటి చేస్తే దానికి విలువ ఉన్నదనే సంగతి తెలియాలి కదా, ఆ తెలియకుండా ఉండడమే మోహం అన్నాం. దాని ఉన్నది ఇలాంటివి చెయ్యాలి, చెప్పబడినవి మన శాస్త్రంలో మంచిది అని, ఏమి చెయ్యకుండా ఉండేవాడు ఉంటాడు చూసారా, మోహం వల్ల, అజ్ఞానం వల్ల. ఆ వ్యక్తి చేసేటటువంటి త్యాగం తామసిక త్యాగం. 99 మంది అలాగే ఉన్నారు ఇప్పుడు. గాయత్రి చేస్తే మంచిది అనే సంగతి తెలియదు చాలామందికి, యోగాభ్యాసం చేస్తే మంచిది అని చెప్పి చాలామందికి తెలియదు, ప్రతిరోజు ప్రార్థన చేస్తే మంచిదని చెప్పి చాలామందికి తెలియదు. చేసేవాళ్ళు చాలా అరుదు. ఎంతో సమయాన్ని టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూస్తాడు కానీ 2020 ఈ అనుష్ఠానం చేద్దాం పొద్దున్నే ఏమిటయ్యా ఉంటుంది చేతిలో అంటే కాఫీ కప్పు, కుడి చేతిలో, ఎడం చేతిలో పేపరు, న్యూస్ పేపరు, ఇవి ఉంటాయి. భగవద్గీత ఉండవలసిన చేతిలో, విష్ణు సహస్రనామం ఉండవలసిన చేతిలో న్యూస్ పేపర్ ఉంటుంది, పూలు ఉండవలసిన చేతుల్లో కాఫీ కప్పు ఉంటుంది. పూలు రుద్రాక్షమాల ఉండాలి కదండి చేతిలో, ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఏముండాలి, రుద్రాక్షమాల ఉండాలి, పూలు ఉండాలి, దైవ ప్రార్థన చేయడానికి, ఇవన్నీ మనకు సాధనాలు కదా. ఒక కప్పులో ఒక చేతిలో కాఫీ కప్పు, రెండో చేతిలో న్యూస్ పేపర్, ఎదురుగా టీవీ. ఈ జన్మకి మోక్షం వచ్చేనా? ఈ మూడు వదిలిపెట్టినప్పుడే మనిషి బాగుపడతాడు. అంత అనుష్ఠానం అయిన తర్వాత ఏదో కొంచెం ప్రపంచ వ్యవహారాలు తెలియాలి కాబట్టి లోకం ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం అలా చూస్తే పర్వాలేదు. లేవడంతోనే బెడ్ కాఫీతో తయారైతే కూర్చుంటే క్యాంపులకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమి వాళ్ళు తెలుసే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ముందే 5:30 గంటలకే కాఫీ ఉండాలి అక్కడ. దేవుడి దర్శనం అయిన తర్వాత చూడొచ్చు కదా. కాదండి, మాకు ముద్రే కాఫీ లేకపోతే ఇంకా అసలు ఏం ఉండదన్నారు. ఎందుకని ముందు వాళ్ళందరికీ ఉపచారం చేసి 5:30 కాఫీ ఇచ్చిన తర్వాతనే భగవంతుడికి అక్కడ. ఇంత అన్యాయం చూడండి. ఇంతకంటే అన్యాయం మరేమన్నా ఉందా? దేవాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత పూజంత అయిన తర్వాత వచ్చి తాగు, అంతగా తాగాలనుకుంటే అంతవరకు కూడా ఆగమండి మేము అంటారు. అలవాటైపోయింది జనానికి. ఇదేమంటారు దీన్ని అంటే మోహం అంటారు. మోహాత్ పరిత్యాగ అన్నారు. దాన్ని ఏమంటారు? తామసిక త్యాగం అంటారు అర్జున అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం 8వ శ్లోకం. 8వ శ్లోకంలో రాజసిక త్యాగాన్ని గురించి చెప్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడే వ్యక్తి, కృష్ణ పరమాత్మ చెప్పే వ్యక్తి ఎవరంటే అజ్ఞాని, అశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి అజ్ఞాని. శుద్ధమైన మనస్సు గురించి మనం మాట్లాడటం లేదు ఇప్పుడు. శుద్ధమైన మనస్సు ఉన్నవాడు జ్ఞాన యోగ్యత ఉన్నట్లే అతనికి ఏ కర్మలతోనూ పనిలేదు. అర్థమైందా? అతను ఏ కర్మలు అనుష్ఠానాలు చేయాల్సిన కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనస్సు పరిశుద్ధమైపోయింది. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడే వ్యక్తి ఎవరంటే కృష్ణ పరమాత్మ చెప్తున్న వ్యక్తి మనస్సు ఇంకా శుద్ధం కానటువంటి వ్యక్తి అని అర్థం. మనస్సు పరిపక్వత చెందనటువంటి వ్యక్తి, రాగద్వేషాలు వదలనటువంటి వ్యక్తి, పక్కా అజ్ఞాని అని అర్థం. అందుకని మోహాత్ అన్నారు. ఇంకా మనసు శుద్ధం కాలేదు, రాగద్వేషాలు పోలేదు, అటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం. అలాగనక ఉండి వాళ్ళు ఈ విలువలు తెలుసుకోకుండా కర్మల్ని వదిలిపెడితే అది మోహంతో వదిలిపెట్టినటువంటిదే తామసిక త్యాగం అన్నారు. రాజసిక త్యాగం ఏమిటి మరి? వీళ్ళు అశుద్ధులే, అశుద్ధమైన మనసు కలవాళ్ళే. వాళ్ళు ఒక రకం, వీళ్ళు ఒక రకం. వీడు త్యాగం చేస్తున్నాడు. రాజసికమైనటువంటి త్యాగం కూడా త్యాగమే కదా. కానీ ఈ వ్యక్తి దృక్పథం ఎలా ఉంటుంది అంటే చెప్తున్నారు 8వ శ్లోకంలో.
దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్.
రాజసిక త్యాగం అంటే ఏమిటి అంటే సోమరితనం వల్ల కర్మలను చెయ్యకుండా త్యాగం చేస్తే అది రాజసిక త్యాగం. ఈ కర్మలు చెయ్యాలని తెలుసు, వాటి వల్ల ఈ ఫలితాలు ఉంటాయని తెలుసు, కానీ చెయ్యడు. క్రిందటి వ్యక్తికి, 7వ శ్లోకంలో చెప్పిన వ్యక్తికి తెలియదు పాపం. వాడికి ఏమున్నాయి, ఏం చెయ్యాలనే తెలియదు. కొంతమందిని అడగండి, ఏకాదశి వ్రతమా అదేమిటి అని అడుగుతాడు, ప్రదోషమా అదేంటి అని అడుగుతాడు, అనేది ఒకటి ఉన్నదే అని అడుగుతాడు. తెలియదు వాళ్ళకి, అందుకని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఆ వ్యక్తి దృక్పథం అట్లా. ఈ వ్యక్తికో, రాజసిక త్యాగం చేసే వ్యక్తికి తెలుసు ఇవన్నీ ఉన్నాయి, ఈ అనుష్ఠానాలు, ఈ యోగం, ఈ అభ్యాసం, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ప్రార్థన, పూజలు, దేవుడి దగ్గరికి వెళ్ళడం, ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసు. యోగా చేస్తే మంచిదని తెలుసు, కానీ చెయ్యడు. ఎందుకంటే లేజీనెస్ అన్నారు, సోమరితనం, అలసత, నిర్లక్ష్యం. ఇది చెయ్యడం కష్టం, నాకు శారీరకంగా కష్టపడాలి నేను. ఎందుకంటే ఉదయాన్నే లేవాలి కదా, గుడికి వెళ్ళాలంటే ఉదయాన్నే లేవాలి, ముందు స్నానం చేయాలి, అది బద్ధకం. మన వాళ్ళు ఏమంటారు దాన్నే బద్ధకం అంటారు. ఏమిట్రా అంత బద్ధకం అంటాడు, వాళ్ళు లేపినా కూడా కూర్చొని నిద్రపోతాడు, కొంతమంది నడుస్తూ నిద్రపోతారు. బలవంతాన నిద్ర లేపినా కూడా నిద్ర ముఖాన్ని ఏం కూర్చోబెడతామని లేపి, మనసు ఉండదు అందులో వాళ్ళకి, చేసేటప్పుడు కూడా మనసు ఉండదు. హాఫ్ హార్టెడ్ అంటారు. హాఫ్ హార్టెడ్ అంటే పూర్ణంగా మనసు దాని మీద లగ్నం చేయకుండా ఏదో చెయ్యాలా, ఎందుకబ్బా ఒకరోజు చేసి మా ఆవిడ కోసం చేస్తానండి అంటాడు. ఇదేమంటే ఆవిడ బలవంతాన చేస్తాడు. ఆ పండగ రోజు కూడా తలస్నానం ఆవిడ బలవంతాన చేయడం, పూజ కూడా ఆవిడ రమ్మంటే గుడికి వెళ్ళడం ఆవిడ కోసం చేస్తాడు. కాకపోతే మళ్ళీ అన్నం పెట్టదు కదా, కాఫీ ఇవ్వదేమని భయం. మిమ్మల్ని అనలేదండి, తప్పుగా అనుకోకండి, చెప్తున్నా లోకల్లో. భార్య కోసమో భర్త కోసమో అవతల వ్యక్తి కోసమో తాత్కాలికంగా మనసు లగ్నం కాకుండా చేయడం, కొద్ది రోజులు చేసిన తర్వాత వదిలిపెట్టేయడం లేజినెస్ అనమాట. శరీర అభిమానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటున్నారు. దుఃఖం ఇది యత్ కర్మ, ఇది దుఃఖం, ఇది చేయడం చాలా దుఃఖం అండి, నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది, చేయలేను నేను అంటాడు. ఎందుకయ్యా అంటే కాయ క్లేశం, కాయం అంటే శరీరం, క్లేశం అంటే శరీరానికి బాధ కలిగిస్తుంది అన్నాడు. పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేయమంటారు. అయ్యప్ప గుడికి వెళ్ళాలంటే 40 రోజులు చన్నీళ్ళ స్నానం చేయాలి. ఏమండి అది, డిసెంబర్లో చన్నీళ్ళ స్నానం చేయాలంటే ఎంత కష్టం. కాయక్లేశం ఉన్నారు, చెప్పులు లేకుండా నడవాలిట, ఎండలు, అక్కడికెక్కడో గుడికి వెళ్ళాలంటే వాళ్ళు ఇక్కడే చెప్పులు ఇప్పుడా అంటాడు. మనకేమో చెప్పులు లేకుండా నడవడం అసలు అలవాటు లేదు, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతాం. అట్లాంటి వాళ్ళు అక్కడెక్కడో రోడ్డు మీద చెప్పులు విప్పిరా గుడికి అంటాడు. అక్కడి నుంచి రాళ్ళు అన్నీ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ఎందుకండి ఈ అవస్థ అంటాడు. క్యూలో నుంచోవాలి, నుంచుంటే నెడుతూ ఉంటారు జనం. కాయక్లేశం, ఆ భయం ఉంటుంది మనిషి అంటే. ఆ శరీరానికి కష్టాన్ని కలిగించడం అస్సలు ఇష్టం ఉండదు. ఉపవాసం చేస్తే అమ్మో ఉపవాసమా అంటాడు. ఉప్పు లేకుండా తినడమా, ఉల్లిపాయలు లేకుండా తినడమా, అయ్యో అయ్యో నా వల్ల కాదు తిన్నారు. కాయక్లేశం, ఆ దుఃఖాన్ని నేను భరించలేను. ఈ శరీరానికి ఏదైనా క్లేశం అంటే ఏమిటి, బాధ. ఆ బాధని నేను భరించలేను, అది నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది, కనుక ఏం చేస్తాను, నేను చెయ్యను. పూజ చేయరా అంటూ కూర్చోవాలి కదా, అంతసేపు ఎవరు కూర్చుంటారు. కాయక్లేశ భయాత్ త్యజేత్ అన్నాడు. అలా గనక వదిలిపెడితే, త్యజేత్ అంటే వదిలిపెడితే, దుఃఖం కలిగిస్తుందని వదిలిపెడితే, సకృత్వ రాజసం త్యాగం, అలా చేసేటటువంటి త్యాగము రాజసిక త్యాగం. సహా రాజసం త్యాగం కృత్వా, ఆ వ్యక్తి రాజసికమైనటువంటి కర్మత్యాగాన్ని చేసి, రాజసికమైన కర్మత్యాగం అంటే దేహ అభిమానం వల్లనే కదా, దేహానికి బాధ కలుగుతుంది అనేటువంటి భావన ఎప్పుడు వస్తుంది, దేహ అభిమానం ఉన్నప్పుడు వస్తుంది. పొద్దున్నే యోగా చేయాలి అంటే కష్టం కదండి, ఉదయాన్నే ఎవరు లేస్తారు, ఎవరు చేస్తారు, ఇదండి అయ్యే పనేనా అన్నారు. నడు వంగటం లేదే అన్నాడు. కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పూజ చేయాలి అంటే నువ్వేం తినకూడదు అంటాడు పూజారి, తినకుండా రావాలి అంటాడు. తినకుండా రావడం నా వల్ల కాదు అంటాడు. ఇట్లాంటి కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని వ్రతాలు పాటించాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించేటప్పుడు కొంచెం క్లేశం జరగడం శరీరానికి సహజం. అది ఒక అవకాశంగా తీసుకోవచ్చు కదా. ఆహా, ఎంత అభిమానం అంటే శరీరం మీద అంత అభిమానం. ఆ శరీర పోషణలోనే కాలం అంతా గడుపుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తులు చేసేటువంటి సన్యాసం సహా రాజసం త్యాగం కృత్వా ఏమిటి, నైవ ఫలం లభేత్. ఆ త్యాగ ఫలం, ఆ త్యాగం కనుక చేస్తే ఏమైనా ఫలం వస్తుందా వాడికి అంటే ఫలం రాదు అన్నాడు. రాజసం మూలంగా, రాజస గుణం మూలంగా చేస్తే త్యాగం, అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అన్నాడు. అందుకని ఇప్పుడు అర్థమైందా మన వాళ్ళు ఎందుకు పెట్టారు ఇన్ని వ్రతాలు ఇన్ని నోములు? పాత చింతకాయ పచ్చడే అన్నారు. శరీరం అనేటువంటిది తమో గుణం ద్వారా చేయబడింది. 6 గంటలు నిద్రపోయినా కూడా ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది, 7 గంటలు నిద్రపోయినా వస్తూనే ఉంటుంది. అది ఈ శరీరం చేయబడిందే తమో గుణంతో, దాని స్వభావమే సోమరితనం. అటువంటి శరీరాన్ని చురుకుగా చెయ్యాలి, ఆరోగ్యవంతంగా చెయ్యాలి అంటే ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేస్తూ యోగం, అభ్యాసం, ప్రాణాయామం, ధ్యానం, ఆసనాలన్నీ చేస్తేనే ఒక రకంగా చెప్పిన మాట వింటుంది ఇది, లేకపోతే చెప్పిన మాట వినది ఇది. ఈ శరీరం ఊరికినే కట్టారా వీధి వీధికి గుళ్ళు, ఇంట్లో కూర్చుంటే ఇంట్లో లేడా ఏమిటి దేవుడు అన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉంటే నువ్వు లేస్తావా తర్వాత అన్నారు. బయటికి వెళ్ళాలంటే వాళ్ళు చూస్తారేమో, టైంకి వెళ్ళాలి అన్నటువంటి ఒక భయం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, రమ్మన్నారు, ఫలానా టైంకి పూజ అంట, నీ ఇంట్లో అయితే నీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, అక్కడైతే వాళ్ళు చేసే టైంకి నువ్వు వెళ్ళాలి. చూడండి, దేవాలయానికి వెళ్ళడంలో ఒక ఇది ఉంది, ప్రత్యేకత. మీ ఇంట్లో అయితే ఇవాళ 7 ఇంటికి చేస్తారు, రేపు 9 ఇంటికి చేయొచ్చు, ఎవరు అడిగేది? గుళ్ళు అలా కాదు, అక్కడ 100 మంది వస్తున్నప్పుడు ఆ టైం ఒకటే టైంకి చేయాలి. అందుకని దేవాలయానికి వెళ్ళాలి అంటే నిద్ర లేవాలి, మన ఇంట్లో అయితే పడుకోవచ్చు. అందుకని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఏమండి మన ఇంట్లో లేడా ఏమిటి దేవుడు, అక్కడ బాలాజీ ఇక్కడ కూడా ఉన్నాడు కదా, ఇలా చెప్పి ఏం చేస్తారు తర్వాత తెలుసా, 2 రోజులు ఆగి చిన్నగా ఆయనకి ఎప్పుడైనా పూజ చేయొచ్చు, ఎప్పుడు చేస్తే ఉంది, అన్ని వేళలు మంచి వేళలే, మళ్ళీ సర్ది చెప్పుకుంటాడు, అన్ని వేళలు మంచి వేళలే, 4 గంటలకు చేయి భోజనం, సాయంత్రం దాకా అయిపోతే తినకుండా ఉండరాదు. ఆయనకి నైవేద్యం మాత్రం ఎప్పుడైనా పెట్టచ్చుట, వీడికి మాత్రం పొద్దున్నే టైం తప్పకుండా టెన్షన్గా ఉండాలి అని అన్నారు. భగవంతుడికి టైంకి చేయాల్సిన పని లేదా అన్నారు. కానీ పూజ అనేటువంటిది ఒక నియమమైన కాలంలో చేయాలి. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు తినకముందే చెయ్యాలిరా అన్నారు. చూసారా, నువ్వు తినకుండా చెయ్యాలి, నువ్వు పరగడపున ఉన్నప్పుడే దేవునికి చెయ్యాలి, కానీ నువ్వు కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ తిని వంట అంత అయిన తర్వాత అప్పుడు దేవునికి నైవేద్యం పెడతానంటే ఎంత దోషం అది. మనకు దోషం అని కూడా అనిపించడం లేదు చూడండి, ఆయనకి నైవేద్యం పెట్టకుండా భగవంతుడికి పెట్టకుండా నేను ఎలా తింటాను అసలు? ఫస్ట్ ఆయనకి చూపించాలి, ఫస్ట్ ఆయనకి ఇచ్చి కదా నేను తినాలి. ఏమండి, నేను ఉదయాన్నే లేవంగానే ఫస్ట్ కాఫీ తాగుతానండి, తాగి తర్వాత స్నానం చేసి తర్వాత వంటంతా అయిన తర్వాత అందరికీ ప్యాకెట్ కట్టి పంపించి, అందరికీ బాక్సుల్లో పెట్టి పంపించి, మళ్ళీ కాసేపు ఆగి నేను కొంచెం గంజి తాగి, ఎందుకంటే అప్పటికి మళ్ళీ ఆకలైంది, అప్పుడు దేవుడు పూజకి వెళ్తానండి అన్నాడు. ఇది ఎక్కడ పూజరా నాయన, ఓకే నాకు అప్పుడేనండి సమయం దొరికేది అని అంటాడు. నాకు అప్పుడేనండి కొంచెం ప్రశాంతంగా అందరు వెళ్ళిన తర్వాత నేను పూజ చేసుకుంటా అన్నాడు. పాపం ఆయన అప్పటిదాకా అక్కడ కూర్చోవాలి, ఉపవాసం చేస్తూ దేవుడు, ఎందుకంటే నోరు తెరిచి అడగడు కదా, ఆయన నోరు తెరిచి అడగడు ఆకలి అవుతుంది అని. అడగనంత మాత్రాన కాలయాపనం చేయవచ్చా అని చేస్తున్నామే. దేవుడి గుళ్ళో కూడా రాత్రి అయిన తర్వాత, పూజ అయిన తర్వాత దేవుడి తలుపులు వేసేయాలి. ఆయనకి నిద్ర అక్కర్లేదా అంటే, కాదండి జనవరి 1 అందుకని తెరిచి పెడతాం గుడి అన్నాడు. గుడి తెరిచి పెడతావు, రాత్రి అంతా తెరిచి పెడతారు, అది శాస్త్ర ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం దోషం. ఎంతమంది చెప్తున్నా వాడు వినడంలే, మరీ ఏర్పాట్లు చేసి 12 గంటలకి గుడి తెరిచి పెడతారు, అది దోషం. ఆయన నిద్రపోవలసిన సమయంలో మనం దర్శనం చేసుకోకూడదు. న్యూ ఇయర్ వచ్చిందట, 12 గంటలకు వచ్చిందట. ఎవరికి వచ్చింది న్యూ ఇయర్? ఏ దేశానికి వచ్చింది న్యూ ఇయర్? ఎక్కడ బాలాజీ, ఎక్కడ న్యూ ఇయర్ అన్నారు. ఎక్కడ ఉన్నాం మనం అంటే క్యూలో నుంచుంటారు జనం ఉంచి, ఎంత క్యూ తెలుసా, 4 స్ట్రీట్ల వరకు నుంచుంటారు. టీనగర్ రండి ఒకరోజు చూడండి, జనవరి 1కి దోషం అంటే నీ యొక్క అవసరం కోసం ఆ దేవాలయం తలుపులు తీసిపెట్టడం దోషం అది ఆ సమయంలో. కనుక మనుషుల్లో నియమం నిష్ఠ లేకపోతే తన స్వార్థం కోసమే, దీన్నే కామ్యకర్మ అంటారు. కామ్యకర్మ, కామ్యకర్మలు నిష్కామకర్మగా మారాలి. కామ్యకర్మలు అంటే మన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం, మన ఫలితాన్ని పొందడం కోసం చేసే కర్మలు. ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు నాకు కావాలి, వాటికి నాకు భగవంతుడు సహాయం కావాలి అని చేసేవి కామ్యకర్మలు. ఆ కామ్యకర్మల నుంచి మనిషి ఎదగాలి. నా స్వార్థం కోసం భగవంతుడిని పూజించకూడదు, ప్రాపంచికమైనటువంటి భోగాల కోసం మాత్రమే పూజించకూడదు దేవుణ్ణి జీవితకాలం అంతా. చిన్నపిల్లవాడు బెలూన్ అడుగుతాడు, కామ్యకర్మలు దోషం అని చెప్పలేదు. ఎదిగే వయసులో కామ్యకర్మలు చెయ్యి కొత్త కాలం అన్నారు. కామ్యకర్మలు చేసినంత మాత్రం నిందించకూడదు మనం మనుషుల్ని. చేసినా కూడా వాటి నుంచి ఎదగాలి మనిషి, నిష్కామకర్మలోకి రావాలి. నిష్కామకర్మలో చేసేటప్పుడు, నిష్కామకర్మ అంటే ఏమిటి, నాకు ఈ యొక్క కర్మల వల్ల, పూజల వల్ల, ప్రార్థన వల్ల నా మనస్సు, నా జీవితం ఎదగాలి, నేను మంచి మార్గంలోకి వెళ్ళాలి అనేటువంటి కోరికతో చేయడం నిష్కామకర్మ. నాకు ప్రాపంచికమైనటువంటి ఎటువంటి అవసరాలు నేను అడగను భగవంతుణ్ణి, నాకు అన్ని చాలు, తృప్తి కలిగింది, ఇంక నేను జ్ఞాన వైరాగ్యం కోసమే అడుగుతాను భగవంతుణ్ణి, చిత్తశుద్ధి కోసం. మనస్సు శుద్ధి కావాలనేటువంటి అడగడమే నిష్కామకర్మ అంటారు. చేసేటప్పుడు ఫలితం, ఈ విధమైన ఫలితం కావాలని కోరుకోవడం నిష్కామకర్మ అంటారు. అందుకని కామ్యకర్మలు మనం ద్వేషించం, నిష్కామకర్మల్లోకి రావాలి. తర్వాత అకాముడు కావాలి, ఇంకే కామాలు ఉండకూడదు, ఆ స్థితికి రావాలి. అందుకని చిన్న వయసు నుంచి ఎదుగుతూ రావాలి మనిషి. ఇక్కడ ఎలా చేస్తాడు ఈ వ్యక్తి, ఈ విధంగా చేస్తే ఫలం ఉండదు అన్నాడు. రాజసిక త్యాగం చేస్తే ఫలం ఉండదు అన్నారు. ఇంకొక రకమైన మనుషులు ఉన్నారు, ఏమండి అసలు ఎందుకు చేయడం ఇవన్నీ, వచ్చే ఫలం ఏదో వస్తుంది, ప్రార్థనలు ఎందుకు చేయాలి. మనకు హరిణాపి హరేణాపి లలాట లిఖిత పరిమార్తం నా శక్యతే అన్నాడు. మన నుదుటి రాసిన రాత ఏదో ఉంది కదండి, అది జరుగుతుంది, మనం ఎందుకు ప్రార్థనలు చేయాలి అని అడుగుతారు చాలామంది. జరగేదేదో జరుగుతుంది కదండి, ఎవరు మార్చలేరు కదా, విధి కదా, తలరాత కదా అన్నారు. ఆ దేవుడు కూడా మార్చలేడు కదా, మీరే కదా చెప్పారు మనం చేసిన కర్మలు మనమే అనుభవించాలి అని. ఇంకా అట్లాంటప్పుడు ఈ పూజలు, పురస్కారాలు, ప్రార్థనలు దేనికోసం అని అంటే, శాస్త్రం చెప్తుంది విధిని మార్చవచ్చు, విధిని కూడా మార్చవచ్చు అని చెప్తుంది శాస్త్రం. దుర్బలమైనటువంటి విధి అయితే కొంతవరకు మార్చవచ్చు ప్రార్థనల వల్ల. ప్రబలమైనటువంటి ప్రారంభం అయితే ఈ ప్రార్థన వల్ల నీకు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది ఈ ప్రార్థన. దాని యొక్క తీవ్రత, దాని యొక్క తాకిడి నీకు అంతగా కలగదు. ఒక రక్షణ కవచంగా ఈ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది అన్నారు. ఎలాగైతే వర్షం వచ్చినప్పుడు రెయిన్ కోట్ వేసుకుంటాం, రెయిన్ కోట్ వేసుకొని నేను రెయిన్ కోట్ వేసుకుంటే వర్షం ఆగిపోతుందా అని అంటామా? రెయిన్ కోట్ వేసుకుంటే వర్షం ఆగదు. రెయిన్ కోట్ వేసుకుంటే ఏమవుతుంది, మనం తడం వర్షంలో, వర్షం వస్తూనే ఉంటుంది. ఆ రెయిన్ కోట్ కనుక మనం వేసుకున్నామంటే మనకు అది రక్షణ కవచం. అదేవిధంగా ప్రార్థన అనేటువంటిది రెయిన్ కోట్ లాంటిది. మనం చేసినటువంటి కర్మల ఫలితాన్ని, ఫలాన్ని మనం ఆపలేము, అది నిజమే. ప్రబల ప్రారంభం ఉంటుంది, ఎటువంటి బ్యాడ్ ప్రారంభం ఉందో మనకు తెలియదు, ఏ విధంగా వచ్చి మనకు తాకిడి తగులుతుందో అని. అది అయ్యే వరకు తెలియదు కదా. ఇప్పుడు ప్రపంచాల దేశాల దేశాలనే తాకింది కదా. ఈ ఆర్థిక మాంద్యం అనేటువంటిది ప్రపంచ దేశాలన్నిటి నుంచి అన్నిటినీ కూడా కదిలించేసింది కదా. ఎవరన్నా ఊహించారా ఎప్పుడన్నా ఇట్లా వస్తుందని? ఏమన్నా చేయగలిగారా? చేయడానికి తలకిందులు అవుతున్నారు. కనుక ఎటువంటి సమయంలో అయినా, ఎటువంటి ఆపదైనా రావచ్చు. ఈ ప్రార్థన, దైవ ప్రార్థన, పూజ అనేటువంటిది, ధ్యానం అనేటువంటిది కనుక ఉన్నది అంటే నీకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. అందుకని శాస్త్రంలో చెప్పినవన్నీ ఆచరించాలి, కానీ ఎదురు తిరిగి ప్రశ్నించకూడదు. మీ చెప్పింది శాస్త్రంలో పెద్దవాళ్ళు చెప్పారు, చెయ్యాలి. అలా చేయకపోతే ఎవరికి నష్టం? నీకే ఏ ఫలము రాదు. నైవ ఫలం లభేత్ అన్నారు. అందుకని ఒకళ్ళు చెప్పినా వినరు కొంతమంది. మూర్ఖంతో అవతల వాళ్ళు చెప్తే ఆ నీకేం తెలుసు అంటారు. సైంటిఫిక్గా ప్రూవ్ చేయి అంటాడు. అన్నీ సైంటిఫిక్గా ఆయనకు ప్రూవ్ చేసి చెప్పాలంట. ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారు? అట్లా ఆర్గ్యూ చేసే వాళ్ళకి ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం? మూఢంగా మూర్ఖంగా వితండవాదం చేస్తూ నిందిస్తుంటారు. ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటే ఇంక పిచ్చిదండి, ఉచ్చి పిచ్చిదండి ఉంటారు. ఇంక పిచ్చిదండి, పొద్దుగూకులు పూజ చేస్తూ ఉంటుంది నెల, లేదా పొద్దుగూలు ఏదో చదువుతూ ఉంటుంది, గుడికి పోతుంది నెల, పిచ్చి పిచ్చి గుడికి పోతూ ఉన్నాను. గుడికి పోక ఎక్కడికి పోవాలి? సినిమాకి పోవాలా? అది గుడికి పోయే వాళ్ళని నిందించడం, ఇంట్లో పూజలు చేసే వాళ్ళని నిందించడం, ఏదో పెద్ద ఈయన ఆవిడకైనా ఎవరైనా ఎవరైతే నిందిస్తారో వాళ్ళకి అంతా తెలిసినట్లు ఈ చేసేవాళ్ళని తక్కువగా చూడడం. మూర్ఖులండి పాపం వీళ్ళకి, అన్ని పిచ్చి నమ్మకాలు. పాపం జాలి పడుతుంటారు వాళ్ళ మీద, ఇది పిచ్చి నమ్మకాలు అంటారు. చాలామంది భర్తలు అట్లా భార్యలను అనేవాళ్ళు ఉన్నారు. పాపం ఆమె ధోరణ ఆమెదండి అంటుంటాడు, ఆమె పిచ్చి ఆమెది చేసుకునివ్వండి అంటుంటాడు. ఇంకా ఆవిడ ఆ మాత్రం పూజలు చేయబట్టే ఈ మాత్రం కుటుంబం నిలుస్తున్నది సంగతి ఆయనకి తెలియదు. ఆయన అట్లా అన్నా కూడా ఆవిడ పట్టించుకోదు, ఎందుకంటే ఆయన అంటూనే ఉంటాడు, ఇక్కడ చూస్తుంటాడు. అలా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజుకి భారతీయ గృహిణి వలనే ఇంకా ఈ కుటుంబ వ్యవస్థ, ఈ పూజా భక్తులు నిలిచినాయి. మగవాళ్ళు ఎప్పుడూ మానేశారు చేయడం, ఆడవాళ్ళు కూడా కొంచెం కొంచెంగా మానేస్తున్నారు. ఇంకా మహాతల్లులు చేయబట్టే కాస్త ఆమాత్రంగా ఉన్నది, ఆ పిల్లలకు ఆమాత్రం సంస్కారమైన వస్తున్నది. ఇంకా అది కూడా పోయే రోజులు వస్తున్నాయి, రాను రాను. అందుకే ఎంతసేపటికి పిచ్చిది పిచ్చిది అంటుంటే ఎంతకాలం చేస్తుంది ఆమె కూడా, తర్వాత వదిలిపెడుతుంది ఆవిడ కూడా. నమ్మకం పోతుంది కదా. అవతల వ్యక్తి నిందిస్తూ ఉంటే ఎంతసేపు చేస్తారు? ఆ నమ్మకం పోతుంది, దాని మీద శ్రద్ధ పోతుంది. ఎందుకు వీడని బాధ పెట్టి మనం ఎంతకాలం చేయాలి? నేను ఇన్ని పూజలు పునరస్కారాలు చేసినా ఇంట్లో మార్పు లేదు కాబట్టి ఆ దేవుణ్ణి ఆవిడే వదిలేస్తుంది. నేను ఇన్ని పూజలు చేస్తే ఈయన దేవుడు మా భర్తను మార్చవచ్చు కదా, లేకపోతే మా భార్యను మార్చవచ్చు కదా, మార్చడే అని ఆమె కూడా నమ్మకం పోతుంది దేవుడి మీద. ఇట్లా ఉన్నాయి ఈ రోజుల్లో ఇళ్లల్లో జరిగే విషయాలు. ఇవన్నీ నేను చెప్పేది కథగా చెప్పడం లేదు. ఎంతోమంది వచ్చి చెప్తూ ఉంటే విన్నటువంటి అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇవన్నీ. ఇవన్నీ కృష్ణ పరమాత్మకు అప్పుడే తెలుసు, ద్వాపర యుగంలో ఇలా వదిలిపెడతారు జనం అని. తర్వాత శ్లోకం సాత్విక త్యాగం. ఇప్పుడు
కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః.
మనం ప్రపంచంలో వ్యవహారం చేసేటప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం, రకరకాలైన మనస్తత్వాలు. ఎప్పుడైతే ఆ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటామో మనలో తెలియకుండానే మనకు కోపం, తాపం, ఈర్ష, అసూయ తెలియకుండానే అవి పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ వ్యక్తులతో మాట్లాడుతూ చూడండి, మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. ఇదేమిట్రా, బాగానే శాంతంగా ఉంటాం, ఆ వ్యక్తి వల్లేనండి కోపం వచ్చింది నాకు అంటాడు. మనసులో ఒక అశాంతి చెలరేగుతుంది రకరకాలైన వ్యక్తులతో మాట్లాడుతుంటే. ఆ అశాంతి చెలరేగడమే మనసులో అది మనస్సు అశుద్ధం అయిపోవడం. మనస్సు అశుద్ధం అంటే ఏమిటి? ఏ మనస్సులో అయితే అశాంతి చెలరేగుతుందో అది అశుద్ధం, అశుద్ధమైన మనస్సు. అటువంటి దానికి కారణం ఏమిటి? వ్యవహారం. కనుక ఆ వ్యవహారం వల్ల వచ్చే మలినం, పోవాలి అంటే ఈ పంచమహాయజ్ఞాలు చేయాలి. పంచమహాయజ్ఞాలు చేస్తే ఆ మలినం పోతుంది. మలినం పోవడం వల్ల మనిషికి పరిశుద్ధత ఏర్పడుతుంది. ఇప్పుడు సాత్విక త్యాగం అంటే ఏమిటి చెప్తున్నారు. సంగం త్యక్త్వా ఫలం ఏవ, అంటే కర్మ చేసి కర్మ ఫలాన్ని వదిలిపెట్టి నియతం కర్మ క్రియతే అన్నారు. ఈతను త్యాగం చేస్తాడు. ఏం త్యాగం చేస్తాడు? కర్మను త్యాగం చేయడు, కర్మ ఫలాన్ని త్యాగం చేస్తాడు. క్రియతే కర్మ ఫలం త్యక్త్వ, ఫలం ఏవ త్యక్త్వ, కర్మ త్యక్త్వ లేదు. కర్మ క్రియతే కార్యం ఇతి యత్ కర్మ నియతం కర్మ క్రియతే, ఇది నేను చేయవలసినటువంటి నా యొక్క విధి, నా డ్యూటీ అని చేస్తాడు. కార్యమేవ, ఇది చేయవలసిందే, ఎవరు వచ్చి ఏం చెప్పినా ఆపడు, ఇది చేయాల్సిందే అని చెప్పి తప్పనిసరిగా చేస్తాడు. నియతం కర్మ, ఏ అర్జున, ఇతను చేస్తాడు కర్మ త్యాగాన్ని చేయడు, కానీ ఇతను కూడా ఒక త్యాగం చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? సంగం త్యక్త్వా ఫలం, ఫలం సంగం త్యక్త్వా అన్నారు. ప్రాపంచికమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి తాపత్రయాన్ని త్యాగం చేస్తాడు. అది తాపత్రయాన్ని త్యాగం చేస్తాడు. ఆ యొక్క ఫలం మీద అనురాగం, మమకారం, ఇది పొందాలి అది పొందాలి అనేటువంటిది ఉండదు. అది త్యాగం చేస్తాడు, అది మనసులోంచి తీసేస్తాడు. అది త్యాగం చేయడం అంటే. నియతం కర్మ క్రియతే బట్ హీ ఫలం సంగం త్యక్త్వా, త్యక్త్వా సంగం. త్యాగం ఏం చేస్తాడు? త్యక్త్వ అంటే త్యాగం చేయడం, వదిలిపెట్టడం. ఏం వదిలిపెడతాడు? ఆ ఫలం మీద మమకారాన్ని, ఎదురు చూడడాన్ని వదిలిపెడతాడు. ఇట్లా వచ్చినక చేస్తే ఏం త్యాగం ఇది? సాత్విక త్యాగం. తామసిక త్యాగంలో ఏం చేశాడు? కర్మనే త్యాగం చేశాడు, మోహం వల్ల చేసినటువంటి. రాజసిక త్యాగంలో ఏం చేశాడు? అమ్మో నేను భరించలేను, ఈ పూజలు పునస్కారాలు ఈ ఉపవాసాలు ఈ వ్రతాలు నేను చేయలేను, యోగా అంతకంటే చేయలేను, నడుము వంగదు నాకు, సూర్య నమస్కారాలు అసలు చేయలేను, దేహానికి కష్టం కలుగుతుంది, నేను ఉపవాసం ఉండలేను, ఆకలవుతుంది నాకు, ఈ కష్టాలన్నీ నేను భరించలేను అని వదిలిపెడతాడు రాజసిక త్యాగం. అక్కడ తామసిక త్యాగంలో, రాజసిక త్యాగంలో కర్మను వదిలిపెట్టారు వాళ్ళిద్దరు. ఒకడు తెలియక అజ్ఞానం వల్ల వదిలిపెట్టాడు, ఒకడు తెలిసి దేహ అభిమానం వల్ల వదిలిపెట్టాడు. ఇతను కర్మను చేశాడు కానీ కర్మ ఫలితాన్ని మాత్రం వదిలిపెట్టాడు. ఈ త్యాగాన్ని ఏమంటారు? సాత్విక త్యాగం అంటారు. ఇప్పుడు ఏది మంచిది అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ సాత్విక త్యాగం చేసే వ్యక్తి ఎలా చేస్తాడు అంటే,
నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ చిన్న సంశయః.
చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ. కర్మయోగ ఫలాన్ని గురించి చెప్తున్నారు. 9వ శ్లోకంలో చెప్పినటువంటి సాత్విక త్యాగమే కర్మయోగం. 9వ శ్లోకంలో చెప్పినటువంటి సాత్విక త్యాగం అదే కర్మయోగం. కర్మయోగమే సాత్విక త్యాగం. సాత్విక త్యాగం అంటే ఏమిటి? కర్మ అనుష్ఠానం చేసి తాను చేయవలసిన విధి పూర్వకమైన కర్మను చేస్తాడు, కానీ ఆ ఫలితం మీద ఎటువంటి ఆశ పెట్టుకోడు. ఎటువంటి ఆలోచన మనస్సులో, ఒక తీవ్రమైనటువంటి తాపత్రయం ఉండదు మనిషికి, ఆందోళన ఉండదు. ఏమవుతుందో ఏమవుతుందో, ఎలా వస్తుందో రిజల్ట్, ఎలా వస్తుందో. బయాప్సీ అంటారు చూసారా, బయాప్సీకి టెస్ట్కి ఇచ్చి భయం ఇచ్చేది బయాప్సీ, ఏమొస్తుందో రిజల్ట్ ఏమొస్తుందో అనేది. అందుకని దానికి బయాప్సీ అని పెట్టారు. ఏం జబ్బు ఉందో ఏముందో అనుకుంటాడు, అన్ని జబ్బులు ఊహించుకుంటాడు. 5 రోజుల తర్వాత ఇస్తారు వాళ్ళు. 5 రోజుల్లో 500 రకాలైన వ్యాధుల్ని తనకు ఉన్నట్లుగా ఊహిస్తాడు. 5 రోజుల్లో డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాడు, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటాడు. నీకేం లేదయ్యా, బాగున్నావు అన్నాడు. మాస్టర్ చెక్అప్ కదా, ఊరికే పోతాడు చెక్అప్కి. భయం ఏమిట్రా అంటే ఏమీ లేదు అన్నారు. ఎన్ని రోగాలు ఊహించుకున్నాడు, 5 రోజులు నరకయాతన. 5 రోజులు మనోవ్యాకులత అన్నారు. అంటే ఏం రిజల్ట్ వస్తుందో, ఏం రిజల్ట్ వస్తుందో అన్నారు. ఏమైంది, ఏం రిజల్ట్ వస్తున్నదని నీ చేతిలో లేదు కదా. టెస్ట్ చేయించుకోవడం మాత్రమే కర్మణీయం అధికార మా ఫలేషు అన్నారు. కానీ మనస్సు, మానవ జీవితంలో ఈ మనస్సు అనేటువంటిది అంత బలహీనం అన్నారు. అందుకని శాస్త్రం చదివేది ఎందుకంటే మనస్సుని దృఢం చేసుకోవడం కోసమే శాస్త్రం, మరి దేనికోసమో కాదు. మనస్సుని, ఇంద్రియాలని, శరీరాన్ని మన యొక్క నిగ్రహంలో, మన కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఈ శాస్త్రం చదువుతాం. ఆ శక్తిని శాస్త్రం ఇస్తుంది. ఆ వ్యక్తి జీవితం ఆనందమయమవుతుంది. అతను నిజమైన వ్యక్తి. ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, అన్ని ట్యూన్స్ అన్నీ అతని చేతిలో ఉంటాయి. ఏ నాబ్ ఎక్కడ ఆపరేట్ చేయాలనేటువంటిది అతని చేతిలో ఉంటుంది. అంత సామర్థ్యం కలిగిన వాడు అవుతాడు జీవితంలో. అలా సామర్థ్యం కలిగిన వాడిగా చేయడం కోసమే శాస్త్రం వచ్చింది. అది గనక మనం తెలుసుకున్నామంటే ఆ శాస్త్రాన్ని మనం ఉపయోగించుకుంటాం సరిగ్గా. అలా ఉపయోగించుకున్నామనంటే మనం తెలియగలవాళ్ళం అవుతాం. ఉపయోగించుకోకపోతే తెలివి తక్కువ వాడమని అర్థం కదా. ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనాన్ని పొందితే వివేకవంతుడు అంటాం. అది సద్వినియోగం చేసుకోకపోతే ఏమంటాం, అవివేకి అంటాం కదా. కనుక అవివేకులుగా ఉందాం అనుకుంటామా, నివివేకులుగా ఉండాలా? వివేకిగా ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలి? చదవాలి. ఇది కష్టమే. ఏమండి, సోమవారం క్లాసుకు పోవాలి, ఓ అంత దూరమా, అక్కడికి పోయి కూర్చుని దోహలు కొడుతున్నాయని ఏదో ఒక సాకు చెప్పి. ఫస్ట్ ఏమిటయ్యా అంటే, ఏదన్నా ఇబ్బంది వస్తే ముందు పూజ ఉండదు, ఇంట్లో ఆపేస్తాం. ఏదైనా ఎవరైనా వచ్చారంటే, ఇవాడ చాలామంది వచ్చారండి, పాప పూజ చేయలేకపోయినాను ఇవాడు అంటారు. పూజ చేయలేదన్నా, బ్రేక్ఫాస్ట్ చేసావా అంటే, చేశానండి అన్నాడు. ఫస్ట్ క్యాజువాలిటీ ఏమిటంటే, యోగా చేయకపోవడము, పూజ చేయకపోవడము, ఆ దైవానికి సంబంధించిన పంచమహాయజ్ఞాలు అవి ఆపుతాం ఫస్ట్. మిగతా అవన్నీ ఆపం, అవి మాత్రం చేసుకుంటాం. కొంచెం మేకప్ ఏమైనా తగ్గించుకున్నావు పోని, ఇంతమంది వచ్చారు కదంటే, టైమే లేదండి ఈరోజు, అసలు నేను అద్దంలో కూడా మొహం చూసుకోలేదు అనం కదా. ఈరోజు నేను విష్ణు సహస్రనామం చదవలేదండి, ఎవరు వచ్చారు టైంకి అంటాం. కొంచెం మేకప్ తగ్గించుకో, ఆ రోజుకి ఏమవుతుంది, విష్ణు సహస్రనామం ఎందుకు వదిలిపెడతావా ఏంటి. ఇట్లాంటివన్నీ చెప్తాం, ఏవో ఒకటి సాకులు చెప్తాం అన్నమాట వదిలిపెట్టడానికి. మళ్ళీ ఎవరు ఏమనుకోకుండా ఉండడం కోసం అన్నమాట. ఆయనకి తెలుసు మనం ఏ కారణాలు చెప్పినప్పటికీ కూడా అసలు కారణం ఆ మూల పురుషుడికి తెలుసు. ఎవరిని ఎంతకాలం మోసం చేస్తావు, చేసేది ఎవరి కోసం, అవతల వాళ్ళ కోసమా, నీకోసం, ఆ భగవంతుడి కోసం. ఆ భగవంతుడి కోసం దేనికి చేస్తున్నావు, నీ ప్రయోజనం కోసమే కదా చేస్తున్నావు. ఏదో నువ్వు నైవేద్యం పెట్టకపోతే ఆయన ఏదో ఉపవాసం ఉంటాడు అన్నట్లుగా పాప, ఆయన మీద దయాదక్షిణలతో చేస్తున్నావా. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ కర్మయోగి సాత్విక త్యాగం చేసేటటువంటి కర్మయోగి ఎలా చేస్తాడు కర్మ అంటే, నద్వేష్య కుశలం కర్మ కుశలేన అన అనుషజ్యతే. మనం చేసే పనులు కొన్ని అనుకూలంగానూ ఉంటాయి మనకు, కొన్ని అననుకూలంగానూ ఉంటాయి. మనకి ఇష్టమైనవి ఉంటాయి, మనకి ఇష్టం కానివి ఉంటాయి. అత్తగారికి ఏదైనా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అదే మన అమ్మగారికి చేయాలంటే అనుకూలంగా ఉంటుంది. కుశలం కర్మ. అత్తగారికి చేసేది కుశలమైనటువంటి కర్మని, అకుశలమైనటువంటి అంటే ఏమిటి, మనకు ప్రయోజనాన్ని ఇవ్వనటువంటి, ఆనందాన్ని ఇవ్వనటువంటి కర్మని ద్వేషించడు, చేస్తాడు, ద్వేషించకుండా చేస్తాడు. నద్వేష్టి అకుశలం కర్మ, అకుశలమైనటువంటి దాన్ని, అన్ఫేవరబుల్ డ్యూటీ. అన్ఫేవరబుల్ డ్యూటీ అంటే ఏమీ లేదు, అత్తగారు చెప్పిన మాట వినడమే అన్ఫేవరబుల్. ఏదో ఒకటి మనకి ఇష్టం కానటువంటిది, అయిష్టమైనటువంటి దాన్ని ద్వేషించడు, చేస్తాడు, ద్వేషించకుండా చేస్తాడు. సరే ఇష్టమైన కర్మ కదా అని చెప్పి దాని మీద ఏమైనా అనురాగం పెంచుకుంటాడా అంటే పెంచుకోడు. కుశలైన అనుషజ్యతే, కుశలమైనటువంటి, అనుకూలమైనటువంటి, మనకి ఇష్టమైనటువంటి కర్మ అది చేసేటప్పుడు దాని మీద ఏమైనా వ్యామోహం పెంచుకుంటాడా అంటే అది పెంచుకోడు. అననుకూలమైనటువంటి కర్మని ద్వేషించడు, అనుకూలమైనటువంటి కర్మని దాని మీద అనురాగము పెంచుకోడు, అది అర్థం. నద్వేష్టి అకృశలం కర్మ కుశలేన న అనుషజ్యతే. త్యాగి సత్వ సమావిష్ట అన్నారు. అనుషజ్యత అంటే ప్రీతిని పెంచుకోడు అని అర్థం. నిత్యకర్మని చేసేటప్పుడు ఇది నాకు మనశ్శాంతిని, మనశ్శుద్ధిని ఇస్తుంది ఈ కర్మ, దీనివల్ల నాకు ప్రయోజనమే ఉంటుంది అని అన్నారు అని అనుకొని చేస్తాడు. దాన్ని ఒక అవకాశంగానే ఉపయోగించుకుంటాడు. దానివల్ల ఎప్పుడు బాధపడడు మనిషి. అలా చేసే వ్యక్తి సత్వ సమావిష్ట, సత్వగుణంలో ఉంటాడు. అటువంటి త్యాగి, అలా సాత్వికమైన త్యాగం చేసే వ్యక్తి ఎప్పుడు సత్వగుణంలోనే ఉంటాడు. ఉండి ఏమవుతాడు, మేధావి చిన్న సంశయ భవతి. ఆ వ్యక్తి కాలక్రమేణ మేధావి అవుతాడు, జ్ఞాని అవుతాడు. మేధావి భవతి చిన్న సంశయ భవతి, ఎటువంటి సంశయాలు లేకుండా తన జీవితంలో జ్ఞానాన్ని పొందుతాడు. చిన్న సంశయ అంటే, సంశయం అంటే సందేహాలు, సందేహాలు లేకుండా జీవితంలో చిన్న సంశయ, సందేహాలన్నీ పోతాయి, మేధావి అన్నారు, మేధావి అయిపోతాడు.
నహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః యస్తు కర్మ ఫల త్యాగీ సత్యాగీత్యభిధీయతే.
ఈ శ్లోకం నుంచి ఈ కర్మని చేసేటటువంటి అధికారి అంటే కర్మ చేయడానికి అధికారి కానీ అజ్ఞాని, అజ్ఞానిగా ఉన్నాడు, కర్మ చేయడానికి అధికారం ఉంది కానీ కర్మను వదిలిపెడుతున్నాడు అని అన్నప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, దేహభృత శక్యం, అసలు కర్మను వదిలిపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు ఎవరికి. ఈ దేహం ఉన్నంతకాలం కూడా కర్మలు చేసి తీరాల్సిందే ప్రతివాడు. కర్మాణి త్యక్తుం అశేషత నహి శక్యం అన్నారు. పూర్తిగా కర్మలను త్యాగం చేయడం అనేటువంటిది అసాధ్యం అన్నాడు, చేసి తీరాల్సిందే అని అన్నాడు. ఎవరైనా ఎస్తు కర్మఫలత్యాగి సత్యాగి ఇత్యభిధీయతే, కర్మఫలం చేసేవాడే త్యాగం చేయగలడు కానీ కర్మలను ఎవరు త్యాగం చేయలేరు. అంటే కర్మలను చేస్తూనే ఉన్నారు ప్రతివాడు, చేసేదేదో సరిగ్గా చేయినాయనా, ఎందుకు ముఖం మూడ్చుకుంటూ కోపంతో చేయవాకు, దాని ఇష్టం లేకుండా చేయవాకు, సాత్విక త్యాగం చెయ్యి అన్నారు. తర్వాత చూస్తాం మిగతా శ్లోక.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి.